ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతుంది శ్రీమద్ భాగవతం దశస్పంద 4వ భాగం అధ్యాయం 84 శ్లోకం 9.
శ్రీ భగవాను వాచ అహో వయం జన్మభృతః లబ్ధం కాప్యేన తద్ ఫలం దేవానాం అపి దుష్పాపం యత్ యోగేశ్వరం దర్శనం. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అహో వయం జన్మభృతో లబ్ధం కార్సేన తత్ఫలం దేవానామపి దుష్పాపం యద్యోగేశ్వర దర్శనం.
ఓమజ్ఞాంతిమందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుం అనుమతిమయం తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిన్న తరగతిలోని తదుప్రభు మరు శ్లోకానికి గౌరవించేశారు. అయితే 2వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు భాష్యం లేకపోవడం వల్ల నేను నేరుగా 9వ శ్లోకం తీసుకొని వచ్చింది. కానీ మనం ఆ 2వ శ్లోకం యొక్క భావాలు తెలుసుకుని దాని తర్వాత మనం 9వ శ్లోకం యొక్క భావాన్ని లేదా భాష్యాన్ని చర్చిద్దాం. 2 నుంచి 5 శ్లోకాల వరకు భావం ఈ విధంగా ఉంది. ఈ విధంగా స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు పరస్పరం ముచ్చటించుకోక కృష్ణ బలరాములు సందర్శనార్థమై పరువులు మునులు అచ్చటికి అర్థించిరి. ద్వైపానయుడు నారదుడు శవనుడు దేవలుడు ఆసితుడు విశ్వామిత్రుడు శతానందుడు భరద్వాజుడు గౌతముడు పరశురాముడు అతని శిష్యులు వశిష్ఠుడు గాలవుడు భృగువు పులస్సుడు కశ్యపుడు అత్రి మార్కండేయుడు బృహస్పతి ద్విత్రుడు త్రితుడు ఏకతుడు 4 కుమారులు అంటే బ్రహ్మకుమారులు అంగీరుడు యజ్ఞవల్కరుడు వామదేవుడు వారిలో ఉండిరి. ఇది 2 నుంచి 5 వరకు శ్లోకం యొక్క భావము. 6వ శ్లోకం యొక్క భావము. మునులు అరదించినంత గాంచినంతనే ఆశయంలో ఉన్నట్టు పాండవులు కృష్ణ బలరాములు రాజులు ఇతర ప్రముఖ వ్యక్తులు లేచి నిలబడి గుస్సవందీయులకు ఆ మహనీయులకు వందనములు అసగిరి. 7 శ్రీకృష్ణుడు బలరాముడు ఇతర రాజులు ప్రముఖ వ్యక్తులు స్వాగత వచనము ఆశ్రమం పాద్యము ఆద్యము పూలమాలలు ధూపము చందనాలు అర్పించి యథావిధిగా మునులను అర్చించిరి. 8వ శ్లోకం భావము. మునులు సుఖ ఆచరణ పిమ్మట ధర్మరక్షణ దివ్య శరీరుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ మహాసభలో వారందరినీ ఉద్దేశించి పలుగ్గా ఎల్లరూ సావధానులే వినసాగిరి. 9వ శ్లోకం భావము. భగవానుడు ఈ విధంగా పలికెను. దేవతలకెన్నో దుర్లభమైనటి యోగేశ్వర దర్శనం అనడి జీవిత చర్మ లక్షణము భరిసినందున ఇప్పుడు మా జన్మలు నిక్కముగా సఫలమైనవి. ఈ యొక్క మొత్తం సారాంశంలోని కృష్ణుడు ఈ సమస్త జగతికి విశ్వానికి అధినేత పోషకుడు సర్వానికి కూడా మూలకారకుడు అయినా కానీ అతను చాలా తక్కువ స్థానంలో చూపించుకుంటూ తన యొక్క భక్తులైన నారదుని లేదంటే వ్యాసుదేవుని ఇతర గొప్ప గొప్ప మహాములందరూ కూడా కీర్తిస్తున్నారు మీ దర్శనం దొరకడం చాలా చాలా అరుదు అని.
ఇవని విశ్వపాలకులు దేవతలు గొప్ప అధికారం కలిగి ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా మీ దర్శనం దొరకడం చాలా కష్టం, దుర్లభం. అయినచో భూలోకంలో రాజులకు, అంటే భూలోకంలో ఎవరైతే మేమందరూ రాజులున్నాం ఆ రాజులకు, కేవలం గొల్లలకు, అంటే ప్రత్యేకం తను చూపించుకున్నాడు గొల్లలకు, వారిని దర్శించడం మరింత దుర్లభం అని చెప్తా ఉన్నారు. సమంత పంచమిలో సమకూడిన రాజందరిలో తనను ఒకనుగా భావించి వారి పక్షమున శ్రీకృష్ణుడు ఈ రీతిగా పిలుగుచున్నాడు. అంటే సమంత పంచకం దగ్గర, అంటే కురుక్షేత్రంలో ఉన్న ఆ యొక్క సూర్యగ్రహణ రోజు వాళ్ళందరూ కూడా సమకూడారు. ఆ యొక్క కార్యక్రమానికి ఎవరైతే విచ్చేశారో వారందరి సమక్షంలోని వారందరి పక్షాన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు. తాను చాలా తక్కువ స్థానంలో చూపించుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు అని కీర్తిస్తున్నారు. ఇది వినయానికి బాగా ప్రతీక. దేవదేవుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు మనిషి ఎంత గొప్ప స్థితి కలిగి ఉన్నప్పుడు కూడా ఎంత వినయం కలిగి ఉండాలని. నిన్న తరగతిలో కూడా మధుగోపాల ప్రభు పరబ్రహ్మ పరంధామ శ్లోకంకి భావనలు వివరిస్తున్నప్పుడు ఎవరైనా వారి గొప్పతనం చెప్పడానికి చెప్పుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. నేను మీ అందరికైనా తక్కువని ఎవరు కూడా చెప్పుకోడు. దానికి ఒక ఉదాహరణ, బ్యాంకు మేనేజరు నేను బ్యాంకు మేనేజర్నే అని చెప్పుకుంటాడు సహజం. నేను బ్యాంకు మేనేజర్ని చెప్పుకోకుండా అతను అన్ని పరిస్థితులు తిరుగుతూ ఉన్నప్పుడు మిగతా వారు ఎవరు అతన్ని పట్టించుకోరు ఇతను బ్యాంకు మేనేజర్ అని. అతనికే అని చెప్పుకోవాలి నేను బ్యాంకు మేనేజర్ అని, అప్పుడే ఇతను బ్యాంకు మేనేజర్ అని గుర్తిస్తాడు. కానీ కృష్ణుడి విషయంలో నేను దేవదేవుణ్ణి, సర్వానికి మూల కారకుడు, కృష్ణుడు స్వయంగా భగవద్గీత చెప్పేస్తున్నాడు. మరి కృష్ణుడు ఆ విధంగా చెప్పపోతే మరి కృష్ణుడి దేవదేవుడు ఈ సమస్తానికి మూల కారకుడు అని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన గురించి తెలుసుకున్నాడు ఎవరు లేరు. ఆయనకేం చెప్తే కానీ వీరు కాదు. ఏ విధంగా అయితే బ్యాంకు మేనేజర్ నేను బ్యాంకు మేనేజర్ చెప్తే తెలుస్తుందో వేరే వ్యక్తులు కదా బ్యాంకు మేనేజర్ తెలుసుకోవడం కష్టం. అదేవిధంగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు నేను ఈ సమస్తానికి అధినేతని మూల కారకుడిని చెప్తున్నాడు. కానీ అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ఈ యొక్క గొల్లవాడిని, ఎటువంటి స్థితి కలిగినవాడిని అని చాలా వినయమూర్ఖమైన స్థితిలో పెట్టుకుని ఈ యొక్క నారదముని, వ్యాసుని, ఇతర మహామునులందరూ కూడా కీర్తిస్తున్నారు. ఇది రాబోయే శ్లోకాలను వాళ్ళు ఏ విధంగా కీర్తించిన విషయం మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ వైష్ణవుల్ని, పరమ పవిత్రమైన భక్తుల్ని లేదా మునుల్ని, ఋషుల్ని దర్శించినప్పుడు మనం ఏం చేయాలి, వారికి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ రాజులు శ్రీకృష్ణుడు పాండవుల తరపున వాళ్ళు ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నారు. ఈ యొక్క మొదటి శ్లోకంలోని సూర్యగ్రహణానికి ఏర్పడిన సందర్భంలోని శ్రీకృష్ణుడు విశ్వంలో ఉన్న సమస్త ప్రధానికాన్ని కూడా ఆహ్వానించాడు, మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనండి. కృష్ణుడు తన పరివారందరూ వచ్చి ఈ యొక్క కురుక్షేత్ర ధామంలోని వాళ్ళు బ్రహ్మ సరోవరంలో స్నానం ఆచరించడం అని తెలుసుకున్నారో మొత్తం విశ్వంలో ఉన్న గొప్ప గొప్ప మహనీయులందరూ, రాజులందరూ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని రావడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క మహామునులైన ఇప్పుడు మనం ఏవైతే పేర్లు చదువుకున్నామో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని ముందు అధ్యాయంలోని ద్రౌపది శ్రీకృష్ణుడు యొక్క రాణుని వాళ్ళతో ప్రవర్తిస్తుంది, మీరు ఏ విధంగా శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నారు అని. ఆ యొక్క రాణులందరూ కూడా కృష్ణుని ఏ విధంగా వారు వివాహం చేసుకున్న విషయాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరు, కుంతి, గాంధారి, ద్రౌపది, గోపికలు ఆశ్చర్యంతో విని కృష్ణుడు పట్ల వారికి ఉన్న తీవ్రమైన ప్రేమానురాగం వల్ల వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు ఆపుకోలేకుండా వస్తున్నాయంట. అంటే గోపికలు ఎవరైతే ద్రౌపది, తర్వాత గాంధారి, కుంతి, ఇతర పరివారం అంతా కూడా కృష్ణుని యొక్క అష్టరాణులని అడిగారు, మీరు ఏ విధంగా వివాహం చేసుకున్నారని. వాళ్ళు కృష్ణుడు తమను ఏ విధంగా వివాహం చేసుకున్నాడో, మేము ఏ విధంగా కృష్ణుడి పట్ల బంధం కలిగి ఉన్నాం అనే విషయాన్ని తెలియజెప్తున్నప్పుడు గోపికలు కృష్ణుని యొక్క పట్ల ఉన్న, కృష్ణుని పట్ల ఉన్న అపారమైన ప్రేమ అనురాగాలని వ్యక్తం చేయడానికి వాళ్ళ కళ్ళ వెంట నీరు ఆపుకోలేకుండా వస్తుంది. అంతగా వాళ్ళు బంధన కలిగి ఉన్నారు కృష్ణుని పట్ల. ఆ యొక్క స్థితిని చూసి ద్రౌపది, ఇద్దరు కుంతి, తర్వాత గాంధారి కూడా వాళ్ళ ఆశ్చర్యంతో తన్మయంతో వెదరయ్యారు. భగవంతుని యొక్క దివ్య యొక్క లీలలు లేదా దివ్యమైన కార్యాలు చాలా గొప్పవి. అవి ఎవరైతే పవిత్రాత్మలు ఉంటారో, కృష్ణుడి పట్ల ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే అది అత్యంత ఆనందభరితం చేస్తుంది. అదేవిధంగా శ్రీమద్భాగవతం కేవలం గొప్ప ఋషులకి పవిత్ర భక్తులకే శ్రీమద్భాగవతం ఇవ్వబడింది, మనలాంటి బద్ధజీవులు కాదు. మనం ఎంతగా వింటున్నా కూడా మనలో ఈ పరివర్తన రాదు. మనం గోపికల నుంచి వింటున్నా లేదా కృష్ణుడు దివ్యమైన చరిత్ర వింటున్నా కూడా మనం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయం. ఎందుకంటే మన కృష్ణుని మన సాధారణమైన ఒక గొప్ప వ్యక్తో లేదంటే గొప్ప శక్తిమంతుడో అనే భావంతో చూస్తాం, కానీ కృష్ణుడు దేవదేవుడు అనే భావన శాస్త్రపరంగా మనం ఒప్పుకుంటున్నాం కానీ ప్రత్యక్షంగా మనం అంగీకరించట్లేదు. అందులో మనం కృష్ణుడు చేస్తున్న విషయాన్ని మనం ఆ యొక్క గొప్ప లీలని కానీ మనం అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఇంకా ఆ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరూ కూడా స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ పరస్పరంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆనందంగా ఉన్నారు అని అక్కడ 4వ శ్లోకం భావంలో చెప్పబడింది. 4వ శ్లోకం ఆ భావంలో చెప్పబడింది. స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ పరస్పరం ముచ్చటించుకుంటుంది. ఇది మన వైదిక సాంప్రదాయం యొక్క గొప్పతనం. మరి ప్రస్తుతం మన యొక్క సమాజం దాని విరుద్ధంగా ఉంది, పూర్తిగా విరుద్ధంగా ఉంది. సమాజం బయటలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా ఇతర ఏ కార్యక్రమంలో కావచ్చు, పూర్తిగా స్త్రీ పురుషులందరూ కలిసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మన సాంప్రదాయం కాదు నిజానికి. ఆ విధంగా చేయడం ద్వారా సమాజం పూర్తిగా అధోగతి పాలవుతుంది కానీ ఉన్నతి అర్గాన్ని చెందదు. ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉన్నాయి. కలిసి కాలేజీలో చదువుకోవడం కావచ్చు, కలిసి ఉద్యోగాలు చేయడం కావచ్చు, కలిసి వ్యాపారం చేయడం కావచ్చు, కలిసి ఎన్నో రకాల కార్యాలు చూడడం అంది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇదే గొప్ప నాగరికత అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది నాగరికత కాదు, అనాగరికత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నాగరికత అంటే పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ కలిసి వారి కార్యక్రమం ఆచరించాలి. ఇది సాంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమం. ఇది మన పూర్వాచారాల గురించి కానీ లేదా మన పూర్వతరాల్లో ఉన్న అందరూ కూడా దీన్ని అనుసరిస్తూ వచ్చారు. కానీ పాశ్చాత్య దేశాలు మన దేశం మీద ప్రభావం చూపించడం ద్వారా, వారి యొక్క సంస్కృతి మన మీద ప్రభావం చూపించడం ద్వారా మన సంస్కృతిని పూర్తిగా మర్చిపోయి వారి సంస్కృతిని మనం తీసుకుని ఇదే చాలా గొప్పగా మనం అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం, కానీ నిజాన్ని మనం ఎవరు అభివృద్ధి చెందలేదు. దాని ద్వారా మనం ఎంతో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం, కానీ ఆ విషయాన్ని మనం గమనించలేకుండా ఉన్నాం. ఎందుకంటే ఆ విషయం మనం మర్చిపోయాం కాబట్టి. మనకున్న నిజమైన సాంప్రదాయ విలువల్ని పూర్తిగా మర్చిపోయాం కాబట్టి అవి ఈ కొత్త కనిపించే విషయాలు మనకి చర్చిస్తున్నా ఇది నిజంగా ఉందా అని మనం అనుకుంటూ ఉన్నాం. లేదంటే ఈ శాస్త్రాన్ని కూడా ఏదో ఊరినే కాలయాపన కూడా రాసుకున్నారు అని మనం కామెంట్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా మన యొక్క అజ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. కానీ సాంప్రదాయబద్ధంగా లేదా శాస్త్రవచన ప్రకారము మన యొక్క వైదిక సంస్కృతి ప్రకారం ఎవరి కార్యాలు వారే ఆచరించాలి, ఎవరెవరు వారితో ఉండదని వారు ఆనందంగా ఉంటారు. ఎటువంటి సమాజానికి కానీ ఇతర వ్యక్తుల మధ్య కానీ ఎటువంటి విభేదాలు కానీ కలతలు కానీ జరగవు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా పూర్తిగా విరుద్ధంగా ఉన్న వల్ల, అంత అస్తవ్యస్తం ఉండడం వల్ల అన్ని పరిస్థితుల్లో కూడా మనం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, కష్టాలు ఎదుర్కొంటున్నాం, చిక్కులు తెచ్చుకుంటా ఉన్నాం, ఎవరు కూడా ప్రశాంతంగా ఉండట్లేదు. అందులో ఈ యొక్క నాగరికతని మనం అలవర్చుకోవాలనేది ఇక్కడ టచ్ చేస్తున్న పాయింట్. ఇంకా కాకుండా కృష్ణ భగవాన్ సందర్శనార్థమై మహామునులందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈ యొక్క 2వ శ్లోకంలో మనం చదువుకున్నాం ఆ ఎవరెవరితో వచ్చారు అని. నారదుడు, వ్యాసుడు, చవరణుడు, ఇతర సోమయ్య మహామునులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 9వ శ్లోకం భావంలో ఏం చెప్తుంది, దేవతలకైనా దుర్లభమైనటువంటి యోగేశ్వరుని దర్శనము జీవిత చరమ లక్ష్యం పడిచిన మా జన్మలు సఫలమంతయ్యాయి అని కృష్ణుడు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే మునులు ఉన్నారో, గొప్ప ఋషులు ఉన్నారో, లేదా గొప్ప పవిత్ర భక్తులు ఉన్నారో, వారి దర్శనం దొరకడం అంత సులభం కాదు, చాలా 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 కష్టం. ఉదాహరణకి మనకి సాంప్రదాయంలో వైష్ణవులైనా గొప్ప గొప్ప సన్యాసులు కావచ్చు, లేదంటే పవిత్రమైన భక్తులు కావచ్చు, వారి దర్శనం మనం దొరికిందంటే అదేమంత సాధారణ విషయం కాదు. వాళ్ళు మన పట్ల అపారమైన కృప దయతో మనకు వారు మన సందర్శనం కలిగే విధంగా చేస్తూ ఉన్నారు. పాశ్చాత్య దేశంలో ప్రభుపాదాలు వెళ్ళినప్పుడు ప్రభుపాదాలు పరమ పవిత్ర భక్తులు కృష్ణ పట్ల, ఆయన యొక్క సాంగత్యం పాశ్చాత్య దేశం లభిస్తున్నప్పుడు ఆ యొక్క సాంగత్య విలువని పాశ్చాత్యులు గుర్తించలేకపోయారు. కానీ తర్వాత ప్రభుపాద సాంగత్యం తీసుకుని శాస్త్రాల నుంచి విని తర్వాత వాళ్ళు భావించారు, మేము ప్రభుపాదతో ఏ విధంగా ప్రవర్తించామే, ఎంత గొప్ప పవిత్ర భక్తులతో మేము ఈ విధంగా లైక్ చాలా చులక భావంతో లేక సాధారణ వ్యక్తి భావంతో మనం చూసామే, మేము ఎంత మూర్ఖులమని వాళ్ళు భావించి ప్రభుపాదాల యొక్క ఆశయాలకి లేదా ఉద్యమానికి కట్టుబడి ఉండి కృష్ణునికి వారి జీవితాన్ని అంకితం చేశారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవిత్ర భక్తుని సాధన స్థాయిలో ఉండేవాడు, అంటే ఈ యొక్క ఐహిక వాంఛల్లో ఉండేవాడు లేదంటే కనిష్ట స్థాయిలో ఉండే వ్యక్తులు పవిత్ర భక్తుల్ని అవగాహన చేసుకోలేరు, వారి యొక్క దర్శనాన్ని వాళ్ళు గమనించలేరు. కనిష్ట స్థాయిలో ఉండే భక్తులు అంటే కేవలం అత్యామూర్తులు మాత్రమే భగవంతుడు, వారి సేవ ముఖ్యం చాలా గొప్పది. భగవంతుని యొక్క భక్తులు లేదా భగవంతుని యొక్క లీలలు ఇవిటంటే కూడా ఒక సాధారణమైన కార్యక్రమాలు అనే భావంతో ఉండేవాడు. అటువంటి స్థాయిలో ఉండేవాడు కనిష్ట స్థాయిలో ఉండేవాడు. మరి అటువంటి వాడు పవిత్రమైన భక్తుల యొక్క దర్శనం కానీ, వారి సాంగత్యం కానీ, వారితో చేసే యొక్క సేవా కార్యక్రమాలు కానీ చాలా సాధారణంగా చూస్తాడు. అంతేకాకుండా ఐహిక వాంఛలు, జీవిత ఈ ప్రపంచంలో నేను మాత్రమే ఆనందం పడాలి అనే తీవ్ర ప్రయాసపడుతూ ఉండేవాడు, లేదు ఈ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం ఉపదేవతలను ఆశ్రయించి ఆ కార్యక్రమం నిమగ్నమయ్యాడు, గొప్ప భక్తుల్ని లేదా వైష్ణవుని దర్శించినప్పుడు అతను దాన్ని చులకనగా చూస్తాడు, దాన్ని అర్థం చేసుకున్నాడు, వాడికి అవగాహన కానే కాదు. కానీ అటువంటి గొప్ప వాళ్ళ దర్శనం మనం లభించినప్పుడు వాళ్ళ నుంచి మనం ఎన్నో సూచనలు తీసుకోవాలి, వారి నుంచి సాంగత్యాన్ని ఆశించాలి, వారి సేవ చేయాలి, ఇది మన కర్తవ్యం. గృహస్థ జీవితాన్ని ఆచరించే ప్రతి ఒక్క భక్తులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాధువులు కానీ లేదా పవిత్ర భక్తులు కానీ ఇంటికి ఆహ్వానించాలి. ఇది వారి యొక్క గృహస్థ నియమాల్లో ఒకటి. వారికి ఆతిథ్యం ఇచ్చిన ఇవ్వగలిగిన ఉన్నప్పుడు వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి, సుఖ ఆశ్రయం ఇవ్వాలి. ఇక్కడ ఏవైతే మనం చర్చించుకున్నామో గంధము, పుష్పము, పూలు, పండ్లు వాళ్ళకి అర్పించి వాళ్ళని సంతృప్తిపరచాలి. తర్వాత వారి నుంచి మనం ఈ భాగవత కథని, కృష్ణ యొక్క దివ్యమైన లీలలు వినాలి. వారి నుంచి పవిత్ర భక్తుల నుంచి ఆ దివ్యమైన కథలు మనం వినడం ద్వారా మన హృదయాంతలో పేరుకుపోయిన ఈ బంధన లేదంటే ఈ యొక్క వస్తువుల పట్ల ఉన్న ఈ యొక్క ఆసక్తి పూర్తిగా తొలగుతూ కృష్ణ పట్ల మనం ప్రేమను పెంపొందించే అవకాశం లభిస్తుంది. ఒకవేళ మనం ఆ యొక్క పవిత్ర భక్తులు మనం దర్శించినప్పుడు వాళ్ళని చులకనగా చూసినా, వారి పట్ల విముఖతగా ఉన్నా, అది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, మన జీవిత చర్మ లక్షణానికి గొప్ప ఆటంకం ఏర్పడుతున్న విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు మనం వారికి సరైన ఆతిథ్యం ఇవ్వడానికి మన దగ్గర వసతులు లేవు, కనీసం కుర్చీ వేసాను కూర్చోబెట్టాలి, అది కూడా లేదంటే చాప వేసాను కూర్చోబెట్టాలి, అది కూడా మనకు అందుబాటు లేదంటే ఒక గ్రాస్ వాళ్ళు నీళ్ళు ఇచ్చి మీరు సంతృప్తికరంగా తీసుకుని ఎంత ఆప్యాయత ప్రేమతో వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఏదో విధంగా వైష్ణవుని లేదా పవిత్ర భక్తుల్ని సంతృప్తిపరచాలన్నదే ముఖ్య విషయం. ఆ విధంగా వారిని సంతృప్తిపరచడం ద్వారా వారి నుంచి మన భాగవత కథ విని మన హృదయాంతలో పేరుకుపోయిన యొక్క కల్మషాలన్నీ కూడా మనం తొలగించుకునే అవకాశం లభిస్తుంది. ఇది పూర్వకాలంలో ప్రతి ఒక్క సాధువు లేదంటే యొక్క వైష్ణవులు కూడా ఈ దేశాన్ని చేస్తూ ప్రతి ఇంటికి దర్శించి వారిని ఈ యొక్క కుటుంబ బంధ విముక్తులు చేయడం కోసం జరుగుతూ ఉండేది. కానీ సాధువు లేదంటే ఈ వైష్ణవు అనే వాళ్ళ నుంచి ఈ స్పర్శ సమాజంతో పూర్తిగా వ్యతిరేక భావంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం జరగట్లేదు. కానీ ప్రభుపాదాలు ఈ యుద్ధం ప్రారంభించి ప్రతి ఒక్కరు కూడా పవిత్ర స్థాయిలో ఉన్నతించి ఈ యొక్క గృహ కార్యక్రమాన్ని గుర్తించి భాగవత కార్యక్రమాన్ని చేయడం ద్వారా వారిలో ఈ యొక్క కృష్ణ పట్ల ప్రేమని, భక్తిని పెంపొందించుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించగలుగుతుంది. అందువల్ల ఈ యొక్క అతిథి మర్యాదలో లేదంటే వైష్ణవుని మర్యాద చేయడంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. వారు దర్శించినప్పుడు ఖచ్చితంగా మనం వందనాలు అర్పించాలి. మనం ఇది వైష్ణవాపరాధాల్లో మొదటిది, వైష్ణవుని దర్శించినప్పుడు మనం వాళ్ళని తిరస్కరించడం లేదా వారిని చూసి మనం మొక్కం తిప్పి వెళ్ళడం అనేది వైష్ణవాపరాధాల్లో ఒకటి. మొత్తం 6 రకాల అపరాధాలు ఉన్నాయి, అపరాధాల్లోనే మొదటిది. వైష్ణవుని మనం అటువంటి భావంతో చూడకూడదు. అందులో వైష్ణవులు కానీ భగవంతు భక్తులు కానీ మనం దర్శించినప్పుడు వారిని చూసి మనం నమస్కారం చేయాలి. ఇది మన ప్రథమ కర్తవ్యం, కనీస ధర్మం. ఆ విధంగా మనం ప్రవర్తించినట్టయితే మనం మన స్థితి నుంచి దిగజారిపోతాం. దామోదర ఇల్లులోని ఈ యొక్క నారదుని చూసి దర్శించినప్పుడు ఈ యొక్క అదే ఎవరు కుబేర కుమారులు యమరాజు ఉన్న యమరాజు వస్తారు, నలకుమారు మణిగ్రీవులు, వాళ్ళిద్దరు కూడా నారదుని చూసి వాళ్ళు ఏం చేశారు, తిరస్కార భావంతో హ్యాండిల్ చేశారు, నువ్వు కూడా మాతో పాటు ఈ జలకి ఆడమని. అంటే సమాజ ధర్మం పూజనీయ వ్యక్తుల్ని, గౌరవనీయ వ్యక్తుల్ని లేదా సాధువుల్ని దర్శించినప్పుడు వాళ్ళని నిలబడి నమస్కారం చేయాలి. ఇది కనీస ధర్మం మానవులకి. మరి మానవులుగా ఉండే మనకే అంతటి ధర్మం అయినప్పుడు మరి దేవతా స్వరూపులే కలిగి ఉన్నారు నలుకుమారు మణిగిరుడు, వాళ్ళు కుబేర కుమారులు, వాళ్ళు ఆ నారదుని పట్ల వాళ్ళు విముఖభావం కలిగి ఉండి అతను హ్యాండిల్ చేశారు కాబట్టి వాళ్ళు అటువంటి దృష్టిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో మనం మన జీవితంలోని సాధువులు కానీ, గొప్ప వైష్ణవులు కానీ, తర్వాత పవిత్ర భక్తులను దర్శించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం వందన అర్పించాలి, వాళ్ళ సంతృప్తి కలిగించాలి. ఆ విధంగా చేయనట్టయితే మన యొక్క ఆధ్యాత్మికంలో అది ఖచ్చితంగా గొప్ప ఆటంకం ఏర్పడుతుంది అనే విషయం మనం గమనించాలి. తర్వాత వారికి ఈ యొక్క కృష్ణ బలరాములు, పాండవులు, రాజులు అందరూ కూడా కలిసి వారికి వందన అర్పించి ఆతిథ్యం ఇచ్చారు. వారికి మంచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి వారి పాదాలని దత్తి తల్లుకుని పూలని పూలమాలతో వారికి ప్లీజ్ చేసి తర్వాత మంచి పండ్లని గంధం వారి యొక్క నిద్రను అద్ది వాళ్ళని సంతోషపరిచారు. తర్వాత వారి యోగక్షేమాలు కూడా అడుగుతున్నారు, మీరంతా ఎట్లా ఉన్నారు, ఏ విధంగా జరుగుతుంది మీ కార్యక్రమాలు, బాగున్నారా అని అన్ని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వారికి ఎంతో ఆనందం కలిగించింది. ఆ తర్వాత కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరి పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, స్వర్గంలోని దేవతలు కూడా సందర్శించడానికి సందర్భత చేసి వారిని ముక్తులు కావిస్తున్నారు. మహోన్నతులైన మిమ్మల్ని దర్శించడం, ప్రత్యక్షంగా దర్శించడం వల్ల నేడు మా జీవితాలు చాలా ధన్యమైనాయి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు వారి దర్శనం వల్ల ధన్యవాదం అనేది మనం విన్నట్టయితే, సాధారణ విన్నట్టయితే కృష్ణుని ఎంత చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతాడు. అతని నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని నిరంతరం ఆరాధించే గొప్ప పవిత్ర భక్తులు. కానీ వాళ్ళని చూసి కృష్ణుడు పవిత్ర అవుతున్నాడని ధన్యవాదం చెప్తున్నాడే అన్నది మనకి ఆశ్చర్యకరం కలిగించవచ్చు. కానీ కృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇవని, కనిష్ట భక్తులకు ఐహిక వాంఛలో పరిపూర్తికై దేవతలను ఆశ్రయించే వారికి నీ గొప్పతనం తెలుసుకోవడం, నీ ప్రభావం తెలుసుకోవడం వీలు కాదు. అటువంటి వాణ్ణి మిమ్మల్ని కళ్ళారా దర్శించడం, అంటే అటువంటి గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళారా దర్శించడం, మీ చరణాల వలన స్పర్శించడం, ఆ చరణాలు కడిగి నేను నిత్యం చెల్లుకోవడం, తర్వాత మీ యోగక్షేమాలు విచారించడం, శ్రద్ధగా మిమ్మల్ని అర్చించడం, అటువంటి అవకాశం వాళ్ళకి ఏం లభిస్తుంది? ఎవరికి, కనిష్ట భక్తులకి, ఈ యొక్క ప్రాపంచిక విషయాలు పట్ల పూర్తిగా నిమగ్న వ్యక్తులకి, అటువంటి వాళ్ళకి ఈ యొక్క అవకాశం లభించదే. అటువంటి గొప్ప అవకాశం మాకు లభించింది. అయినతో కేవలం గొల్లలము. అటువంటి వాళ్ళు మేము మిమ్మల్ని దర్శించుకోవడం లేదా మిమ్మల్ని అర్చించడం, మీకు ఆతిథ్యం అనేది అది ఎట్లా అవుతుంది, అది మా వల్ల అవుతుందా అని ఎంతో వినమైన స్థాయిలో ఉంటూ కృష్ణుడు ఆ యొక్క నారదుని కానీ దాసుని కానీ ఇతర ఋషులు కానీ కీర్తిస్తున్నాడు. రామో శ్లోకాలని కృష్ణుడు ఆ విధంగా కీర్తించడం ఆ యొక్క నారదముని ఇతర వ్యాసులు తర్వాత ముందు కూడా ఆ యొక్క పొగట్టిన వాళ్ళు దీనించుకోలేకుండా తల వంచుకుని కృష్ణుకు పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, కొన్ని కొన్ని సమయాల్లో ఎవరైనా శ్రీని భక్తులు కావచ్చు, లేదంటే వైష్ణవులు కావచ్చు, మనకి సేవ నిమిత్తం కావచ్చు, లేదా మనకి ప్రవర్తన విషయంలో కావచ్చు, మనం ఎప్పుడైనా వాళ్ళు కీర్తించినప్పుడు మనం వెంటనే వాళ్ళ పాదపద్మాన్ని దర్శించుకుని నా యొక్క చాలా వినయ స్థాయిలో ఉండి, మనం నేను చాలా అల్పుణ్ణి కానీ మీరు నన్ను తీసుకుని చాలా ఉన్నతమైన స్థాయిలో పెడుతున్నాను, నాలో అటువంటి గర్వాన్ని రానివ్వకుండా ఎప్పుడూ మీ సేవలో నిమగ్నమైన విధంగా ఉండాలి అనే భావనంతో ఎప్పుడైతే మనం వారి పాదాలు చూసుకుంటూ ఉంటామో అప్పుడు మన స్థితిలో ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ ఆ సీనియర్ భక్తులు కావచ్చు, వేరే వైష్ణవులు కావచ్చు, మనం పోటీనప్పుడు అవునవును నేను చాలా గొప్పగా చేశాను, నేను చాలా మంచి ప్రవర్తనలో ఉన్నాను, నేను ఎన్నో గొప్ప కార్యాలు చేశాను అనే భావన మనలో మెలిగినప్పుడు అప్పుడు మన స్థితిలో లేదా మన భక్తి స్థాయిలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవడం అనేది ఖచ్చితం. ఇది మనం గమనించాలి. ప్రభుపాదాలు ఈ ఉద్యమం ప్రారంభించినప్పుడు మొదట వన్ ఇయర్ పాటు, అంటే ఈ యొక్క ఉద్యమం చాలా ఎన్నో రకాల విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా ఉద్యమం పెరుగుతూ వందలు వేలు లక్షల స్థాయిలో ఈ యొక్క కృష్ణ చైతన్య అభివృద్ధి సాధించింది. ప్రభుపాదాలు ఒక ఉపన్యాసంలోని తన తోటి భక్తులతో అంటున్నారు, ఈ ఉద్యమం ఎంతగా అభివృద్ధి సాధించడానికి అంతా కూడా మీరే కార్యం, మీరు కానీ లేకపోతే నేను ఈ కృష్ణ చైతన్యం ఎట్లా వ్యాప్తి చేయగలుగుతాను, మీ అందరి సహకారం అనడం వల్లే నేను ఎంత గొప్ప విజయాన్ని సాధించగలిగాను, అంతా మీ యొక్క దయ అని చెప్పినప్పుడు అక్కడ పాఠశాస్త్రి కూడా అంత ప్రభుపాద చేసి ఆ గంతంతా మాకే ఇస్తున్నారే, ప్రభుపాద ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు అని వీళ్ళందరూ కూడా తల వంచుకుని ఏం మాట్లాడకుండా ఉన్నారు. అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుపాద వారు అన్ని కార్యక్రమం తానే స్వయంగా చేసినప్పటికీ, వారందరినీ మంచి మార్గంలో ఉత్తమం చేసినప్పటికీ కూడా అంత ఆ యొక్క ఫలితాన్ని కానీ ఆ గొప్పతనాన్ని కానీ తన శిష్యులకి అర్పించారు, కానీ అంతా నేను చేశాను ఇప్పుడు కూడా చెప్పలేదు. ఇక్కడ కూడా కృష్ణుడు ఈ సమస్త జగతికి అధినేత, సమస్తానికి మూలకారకుడు, సర్వజీవులు ఆయన పోస్టులో ఉన్నవాళ్లే, కానీ అక్కడికి వచ్చిన ఆ యొక్క ఋషులు కానీ లేదంటే మునులు కానీ మీ యొక్క దర్శనం దొరకడం మాకు ఎంతో ధన్యం చేస్తుంది, మా జీవితాల్లో చరమగమ్యం ఎంతో స్థిరమైంది అని కృష్ణుడు వారిని కీర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ కృష్ణుడు చాలా వినయమైన స్థాయిని తీసుకుంటూ ఉన్నాడనే విషయం మనం గమనించాలి. అందులో సమాజంలో ఎవరైనా కూడా గొప్ప అధికారం వచ్చినప్పుడే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది మనకు బయటకు వస్తుంది. అందరూ మామూలు స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు గొప్ప వారి చాలా వినయగానే ఉంటాం, ఏదంతా మీ దేవుడు ఏదో నడిపిస్తాం. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఒక పవర్ అండి ఒక మంచి పదవి ఇస్తామో అప్పుడు వాడు నిజమైన స్వభావం బయటకు వస్తుంది, నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. కానీ ఇక్కడ కృష్ణుడు అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా తను అటువంటి విధంగా ప్రవర్తించకుండా ఎంతో వినయంగా ఉన్నాడు. సింహం తను తీసుకున్నట్టయితే ఇక ఈరోజు హనుమాన్ జయంతి, హనుమాన్ వారు పుట్టినవారు. మరి హనుమంతుడు కూడా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాడు, కానీ చాలా వినయమైన వినయమైన ప్రదర్శన తన యొక్క కార్యక్రమాలు చేసి చూపించాడు. ఆ లీలలో మనం ఒక 2-3 లీలలు మనం చర్చించుకుందాం. పాండవులు వనవాసం చేసే సమయంలోని ఈ యొక్క భీముడు తన ద్రౌపది నుంచి ఒక కోరికను తీసుకున్నాడు. ఈ యొక్క అది ఆ పాఠం చదివేది ఉంది. ఆ ముందు స్వర్గలోకం నుంచి ఒక పుష్పం, బంగారు పుష్పం కింద పడడం, ఇటువంటి పుష్పం నాకు కూడా కావాలని కోరుకున్నప్పుడు భీముడు ఇది స్వర్గలోకాలు నిర్మిస్తుంది నేను పట్టుకొస్తానని చెప్పి భీముడు బయలుదేరుతాడు. భీములు ఈ విధంగా బయలుదేరి హిమాలయం వెంట ప్రయాణిస్తూ వెళ్తున్నాడు. మనం అనుకోవచ్చు స్వర్గలోకం వెళ్ళడానికి హిమాలయం వెళ్తే ఎక్కడ స్వర్గలోకం వస్తుందని మనకు సందేహం రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. కానీ అటువంటి ప్రదేశానికి మానవ మాత్రం పోలేదు. ఎవరైతే దివ్యశక్తి కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తి వెళ్ళగలుగుతాడు. భీముడేం సాధారణ వ్యక్తి కాదు, అతడు వాయుదేవుని పుత్రుడు. అందులో ఆయన వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలోని హనుమంతు గారు చూస్తాడు. వస్తున్న వ్యక్తి తన తమ్ముడే. ఎవరు? హనుమంతుడు కూడా వాయుదేవుని పుత్రుడే. మరి వస్తున్న వ్యక్తి భీముడు కూడా వాయుదేవుని పుత్రుడే. తన భీమునితో తన యొక్క దర్శనాన్ని ఆ సందర్శనాన్ని ఒక ముత్త చేయ ఉద్దేశంతో హనుమంతుడు ముసలి కోతి రూపంలోని దారికట్టగా కూర్చున్నాడు. తన తోకని దారికట్టగా పెట్టాడు. సాధారణంగా క్షత్రియులు జంతువులను దాటి వెళ్ళడం కానీ లేదా ఒక మనుషులను దాటి వెళ్ళడం కానీ సాధారణ నియమం. ఎవరిని మనం కూడా నడిచి వెళ్తున్నప్పుడు ఏమైనా అడ్డుగా ఉన్నప్పుడు పక్క తప్పుకో అని చెప్పి మనం తప్పుకొని వెళ్తాం, అంతేకాని దాటి వెళ్ళాం. దాటి వెళ్ళినట్టయితే అంతర్గతంగా ఉన్న పరమాత్మ బట్ట మన హాని కలిగిస్తున్నట్టు. అందులో మనం నడిచి వెళ్తున్నప్పుడు మనకు ఎవరు అడ్డు వస్తే ప్రభు కొద్దిగా తప్పుకొని అని చెప్పి వెళ్ళదు. అంతేగాని మనం వాళ్ళని దాటుకుని కానీ దూసుకుని కానీ వెళ్ళకూడదు. ఇప్పుడు ఇందాక నేను వస్తున్నప్పుడు అనుకోకుండా చంద్రశేఖర్కి నా కాల్ తగిలింది, ఇప్పుడు అంతా చేసుకున్నాం. ఇది వైష్ణవ మర్యాద, ఇది ప్రతి మనం చేయాలి. అదేవిధంగా భీముడు కూడా అటు వెళ్తూ ఉన్నప్పుడు మార్గానికి అడ్డంగా ఈ యొక్క హనుమంతు వారి తోక కనిపించింది. అప్పుడు భీముడు, ఏ కోతి ముసలి కోతి అడగలే, నేనెవరు అనుకున్నావు? భీముణ్ణి అంటే. అప్పుడు హనుమంతు, అవునా భీముడు అంటే ఎవరండి మీరంటే? నేనా, పాండవుల మధ్యలో ఉన్నాను, ఎవరనుకున్నాను, నా గొప్పతనం ఇది అని చెప్తా ఉంటే, అవునా అంత గొప్పవారా, ఇంత బలసాలరా, అయితే నేను చేలా ముసలిదాన్ని అయిపోయాను, నేను లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాను, నా తోక కూడా ఎత్తుకోలేను, దయచేసి మీరే ఆ తోక నా పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని. భీముడు అనుకోండి, ఆ ఏముంది తోకను ఎత్తడం కోసం పెద్ద కష్టమా అని ఆయన ఎడం చేసి చిటుకు వెళ్తే లేపడానికి ప్రయత్నం చేశాడు. సాధారణంగా అందరికి కుడిచే బలం ఉంటుంది, అవునా కదా? సాధారణ కుడిచేకి అంత బలం ఉంటుంది, ఎడంచే అంటే అది చాలా వీక్ ప్లేస్. అందులో చిటుకు వెళ్ళాలంటే ఇంకా వీక్, దాంతో ఎత్తగలంటే మరి భీముడు ఎంత బలం ఉంటుంది లెక్కెట్టుకోండి. ఆ విధంగా తోకను ఎత్తడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇంచు కాదు కదా, 1 mm కూడా కదలలేదు. ఆశ్చర్యపోయాడు. సరే ఒక చేయి పెట్టాడు, కదలలేదు. 2 చేతులు పెట్టాడు, అసలు కదలేదు. భీముడికి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఇది, ఎట్లా అయిందబ్బా? అప్పుడు అడిగే, ముసలి కొత్త నీ శక్తిని చూపిస్తున్నావా, నేను ఎవరనుకున్నావు అని గట్టికన్నప్పుడు ఆ హనుమంతు చెప్పాడు, నేనేం శక్తివంతుని, చాలా ముసలివాడిని అయిపోయాను, నువ్వెంతే భీముడివి, సమస్త రాజులందరూ కూడా గెలిచిన వాడివి, నీ శక్తి అంత గొప్పది, 1000 బల్లో నేను విన్నాను, అంత గొప్పవాడివి, నా తోకెత్తలేవా అని మళ్ళీ అడిగినప్పుడు భీముడికి పౌరుషం వచ్చేసిన లాభం లేదని లేచి ఆ గద పక్కన పెట్టి తన శరీర శక్తి అంతా కొట్టుబెట్టి లాగి ప్రయత్నం చేసినప్పుడు ఎంత కూడా కదలలేదు. ఇక భీముడి చెమటలు పట్టడం మొదలుపెట్టింది. నేను ఈ కోద్దరు ఓడిపోతున్నాయని నా పరువేం కావాలి. ఎవరికైనా కొన్ని కొన్ని సమయాల్లో మనకన్నా చిన్న వ్యక్తుల దగ్గర మన పరువు, మన యొక్క పరువు కానీ లేదా మన శక్తి కానీ దిగజారిపోతుంటే ఇక మన కంట్రోల్ కాలం, శరీరం ఉండిపోతుంటుంది, ఎట్లాగైనా అణిచిపెట్టేయాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. సిమిలర్లీ ఆ యొక్క కోతిని ఎట్లయినా తీయాలి భావంతో వచ్చిన తర్వాత ఆలోచించాడు, నేను ఈ యొక్క చిన్న తోకనే ఎత్తలేకపోతానంటే ఈ కోతి సాధారణ కాదు, చాలా శక్తివంతి అయి ఉంటుంది అని అప్పుడు ఆయన బుద్ధితో ఆలోచించాడు. ఇంతవరకు మన మనసుతోని శారీరక శక్తితో ఆలోచించాం కాబట్టి ఆ కోతిని యొక్క తోకను ఎత్తడం కోసం ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే బుద్ధి ఆలోచించాడో అప్పుడు అనుకున్నాడు ఈ కోతి సామాన్య వచ్చిన కాదు. అప్పుడు వెంటనే ఆ కోతికి నమస్కారం చేసి, దయచేసి నీ శక్తిని చూపించు, నువ్వెవరో సాధారణ కోతి కావు, ఎందుకంటే నేను చాలా శక్తివంతుని, 10,000 ఏనుగులు బలవాడు కలవాణ్ణి, ఒక ఏనుగు కాదు 10,000 ఏనుగులు బలవ కలవాణ్ణి, ఈ చిన్న తోకను ఎత్తడం చాలా కష్టం ఉందంటే నువ్వు సాధారణ కోతి కావు, దయచేసి నీ నిజస్వరూపం చూపించమని అడిగినప్పుడు అప్పుడు హనుమంతు అనే స్వరూపాన్ని చూపించాడు. అప్పుడు ఈ యొక్క హనుమంతుడిని భీముడు కీర్తించమని పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు కలిసి సర్దించుకుని, భీమా నీ శక్తిని గమనించాలని, నీతో సాంగత్యాన్ని పెంచుకోవాలని నేను నా యొక్క విధులు చేశాను. కానీ నేను నేను అణిచిపెట్టాలని కానీ లేదా నీ యొక్క కీర్తిని బలాన్ని తక్కువ చూపించాలని కాదు అనే భావంతో వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క సంభాషణ జరిగింది. అంటే ఇక్కడ హనుమంతుడు అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు కూడా తన తమ్ముడైన వాని దగ్గర ముసలి కోతిలాగా ఉండి, నేను ఎక్కడ బలం లేని వాడిని లేదా ముసలి కోతిని, నీ శక్తి ప్రదర్శించుకో అనే స్థాయిలో హనుమంతుడు ప్రదర్శిస్తూ తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. అంటే ఎంత వినమైన స్థాయిలో ఉన్నాడని ఇక్కడ విషయం మనం గమనించాలి. సిమిలర్ అదేవిధంగా ఈ యొక్క రాముడు ఈ యొక్క రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్లే ముందు హనుమంతుడు ప్రపదంగా లంకలో ప్రవేశిస్తాడు. లంకలో ప్రవేశించినప్పుడు లంకిని చాలా గొప్ప శక్తితో కాపలా కాస్తుంటుంది. రామాయణ చదివిన వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఆమె లంకిణి అనేది ఈ యొక్క చిన్న పురుగు కూడా లోపలిపోనీయకుండా ఉండే ఒక శక్తి సామర్థ్యం కలిగింది. మనం పురుగు లోపలికి వెళ్తే గమనించడం, కానీ ఆ యొక్క లంకిణి ఎంత గొప్పదంటే పురుగు కూడా లోపల పోనీయకుండా ఉండేగా శక్తి కలిగింది. మరి హనుమంతుడు దానికి కనపడకుండా అతి సూక్ష్మమైన శరీరం తీసుకున్నాడు, కోతి రూపాన్ని తీసుకుని లంకనగరం లోపలికి ప్రవేశిస్తున్నాడు. లంకిణి వెంటనే చేయడ్డు పెట్టింది, ఏయ్ ఆగు, ఈ యొక్క లంకానగరం నేను అధిపతిని, నా యొక్క అనుమతి లేకుండా ఎవరు లోపల ప్రవేశించడానికి వీల్లేదు, దిస్ ఇస్ మై ఆర్డర్, ఇది నాకు రావణాశిచ్చిన అనుమతి అని చెప్పి. అప్పుడు హనుమంతుడు చాలా వినయంగా, అవునా, నేనేదో కోతిని అక్కడెక్కడ తిరుగుకుంటూ తిరుగుతూ ఉన్నాను, ఈ లంకానగరం గురించి ఎక్కడో విన్నాను, చాలా బంగారులు ఉంటే దగ్గర అంట, లోపల అద్భుతమైన ఉద్యానవనాలు ఉన్నాయంట, పండ్లున్నాయంట, పూలున్నాయంట, ఇవన్నీ చూడన్న కొద్ది కోరిక కలిగింది, కొంచెం అట్లా పోయిచ్చేస్తాను, అది కూడా రాత్రి సమయం కదా, అందరు పడుకుంటారండి, ఏయ్ నో అని చెప్పింది. లేదు, కొంచెం నాకు చిన్న కోతి, నేనేం చేస్తాను లోపలికి వెళ్ళి ఏం చేయలేను కదా అంటే లంకిని నో పోవడానికి వీల్లేదని చెప్పింది. అప్పుడు ఇక హనుమంతు గారు తన నేత స్వరూపం చూపించడం జరిగింది. అప్పుడు వారిద్దరి మీద యుద్ధం జరిగింది. ఒకే ఒక దెబ్బతో లంకిని పడగొట్టి లంకనగరం ప్రవేశం జరిగింది. అంటే హనుమంతుడు నిజంగా గొప్ప శక్తివంతుడు అయినప్పుడు కూడా లంకిని దగ్గర చాలా వినయంగా ఏమీ తెలియని అమాయకుడిలాగా ప్రవర్తించడం అనేది ఆ యొక్క వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందులో మనం మన తెలివితేటలో కానీ, నైపుణ్యాల్లో కానీ, శక్తి సామర్థ్యాల్లో కానీ, ఇతర ఏ కార్యక్రమంలో మనం ఎంత గొప్ప ప్రగతి ఉన్నప్పుడు కూడా మనం ఆ యొక్క వినయాన్ని కలిగి ఉన్నప్పుడే మనం భగవంతుని కృపను పొందగలుగుతాం, లేకపోతే అది పొందడం మన వల్ల కాదు. ఇంకా మనం తీసుకున్నట్టయితే బాలాజీ పాఠశాలను కూడా తీసుకున్నట్టయితే అనంతరాల వారి దగ్గర బాలాజీ వంజి ఉన్న గొప్ప లీల ఒకటి చెంది మనం చర్చించుకున్నాం. దానిలోని అనంతరాల వారు నిత్యం కూడా బాలాజీ గారికి మంచి మంచి పూలతో హారాలు చేసి భగవంతునికి అర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ యొక్క అనంతరాల వారు బాలాజీ వారికి ఈ యొక్క పూల కార్యక్రమం చేస్తూ ఈ కైంకర్య సేవలో నిమగ్నం ఉంటూ తన గురువుగారు వస్తున్నారనే విషయం మర్చిపోయారు. రామానుజారు గారు ఈ యొక్క తిరుమల బాలాజీ దర్శనం కోసం వస్తున్నారు. అయితే ఆయన గురుగారు వస్తున్నప్పుడు వెళ్ళి ఆయన ఆతిథ్యంతో ఆహ్వానించాలి అనేది ప్రథమ కర్తవ్యం. మరి ఈ యొక్క బాలాజీ సేవలో సంపూర్ణంగా నిమగ్నం అవడం వల్ల తన గురుగారు వస్తున్న విషయం తను మర్చిపోయాడు. బాలాజీ గారు స్వయంగా నెత్తిన ఈ యొక్క చిత్రాన్నం అంటే లెమన్ రైస్ తీసుకుని, మంచి పండ్లు పూలు ఇతర ఆతిథ్యాలు తీసుకుని, పూలమాలు తీసుకుని నెత్తిని పెట్టుకుంటూ పరుగు పరుగును ఆయన కొండ మీద కిందిగుతూ ఉన్నారు. కొండ దిగుతూ ఉంటే ఈ యొక్క రామాంచారు శిష్యవారిని కూడా ఆ యొక్క కొండ మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు వస్తూ నేరుగా వచ్చి రామాంచారు పాదాలకి బాలాజీ గారు నమస్కారం చేశారు చిన్న బాల రూపంలో. ఎవరయ్యా నువ్వు అంటే, నేనా, ఏదో అనంతాల వారి సేవకుల్లో ఒక కొన్ని అన్నారు. అప్పుడు రామాంచారు అనుకున్నారు, అనంతాల వారికి అసలు సేవకులే లేరే, అతను చాలా సాధారణ వ్యక్తి, నేను చెప్పి పని చేసుకుంటూ వెళ్తుంటాడే, అతనికి ఇంత చిన్న సేవకుడు ఉన్నాడా, ఎట్లా ఉన్నాడా నాకు తెలియదు. అంటే మీకు తెలియదు స్వామి, ఆయనకి నేను సేవకుని, ఆయన పనులు చేస్తూ ఉంటాను, ఆయన బాలాజీ గారి సేవలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు, అందులో మీ యొక్క రాక కోసం నన్ను పంపించారు, మిమ్మల్ని ఆతిథ్యంతో లోపల పడతామని చెప్పి రామాంచారి గారికి బాలాజీ గారు ఆయనకు ప్రాతిపదం చేసి తర్వాత మంచి పూల మాలలు అనేసి ఆ చిత్రాన్ని వచ్చిన భక్తులందరూ పెట్టి ఆ యొక్క పండ్లను కూడా రామాంచారికి ఇచ్చారు. ఇక్కడ ఈ సందర్భం రామాంచారు నేరుగా భగవంతుని ఇప్పుడు ప్రార్థన చేసే పవిత్ర భక్తులు. మరి ఆ పవిత్ర భక్తుని యొక్క సేవ చేయడం కొరకు బాలాజీ భగవంతుడు చాలా వినయమైన సేవని, వినయమైన భావంతో, వినయమైన స్థితిగా తను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత గొప్ప స్థితి ఉన్నప్పుడు కూడా మనం ఎత్తుపరిచిలో కూడా గర్వాన్ని పొంది ఉండకూడదనే విషయం మనం గమనించాలి. సిమిలర్లీ చైతన్య చరిత్రను కూడా తీసుకున్నట్టయితే రూప సనాతన అనేవాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, వారు గొప్ప పేరు ప్రఖ్యాతి గలవాళ్ళు, ధనవంతులు, తెలివైన వాళ్ళు, విద్యావంతులు. ఆ విషయాన్ని మహాప్రభు కీర్తిస్తున్న వాళ్ళని, ఓ రూప సనాతన మీరు సాధారణ వ్యక్తులు కారు, మీకున్న విద్య అమోఘమైంది, మీకున్న తెలివితేటలు చూస్తే అంత ఇంత కాదు, తర్వాత మీకు కూడా నేర్పు, అంటే రాజ్యం పరిపాలించడంలో మీకున్న నేర్పు చాలా గొప్పది. మరి మీకు ధనవంతులు ఏం తక్కువ అంటే అమోఘ సంపదలు మీరు. ఇంత గొప్ప సంపద, ఇంత పేరు, ఇంత కీర్తి, ఇంత విద్యావంతం ఉన్నప్పుడు కూడా మీరు ఎంతో వినయంగా మీరు కృష్ణభక్తి సేవలు నిమగ్నం ఉన్నారు. ఇది నేను నన్ను ఎంతో సంతృప్తిపరిచింది అని మహాప్రభు వాళ్ళని కీర్తిస్తున్నారు. అక్కడ రూప సనాతనలోని రూప గోస్వామి మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మహాప్రభు సాష్టాన్ని దంస్కారం చేసి తన నోట్లో గడ్డి పొరుసు పెట్టుకుని మహాప్రభుకి సాష్టాన్ని నమస్కారం చేశాడు. అంటే మాకు ఎన్ని తెలివితేటలు, ఇంత శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు కూడా మేము మీ దగ్గర జంతువులు లాంటి వాళ్ళు. గడ్డి ఏం తింటుంది? జంతువులు తింటాయి, మనుషులు తింటారు. కానీ సనాతన కోసం నోట్లో గడ్డి పెట్టుకుని మహాప్రభుకి సాష్టాన్ని నమస్కారం చేశాడు. ఆ భావన మహాప్రభుని సంతృప్తిపరిచింది. అప్పుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు, మీరు ఎంత గొప్ప స్థితి కలిగి ఉండి కూడా ఎంత వినమైన స్థితి తీసుకున్నారు, ఇది నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఇది ఖచ్చితంగా కృష్ణుని సంతృప్తిపరుస్తుంది, మిమ్మల్ని తప్పకుండా ఈ భౌతిక మందుల నుంచి విడబడిస్తున్నది అని మహాప్రభు వాళ్ళకి తన యొక్క బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందులో మన భక్తి జీవితం ఆచరిస్తున్న మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకున్న శక్తి సామర్థ్యాలు ఆసరాగా తీసుకుని గర్వాన్ని ప్రదర్శించకూడదనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. కానీ భౌతిక సంపదల పట్ల కానీ, లేదా పేరు కానీ, పదవి కానీ, లేదా భార్య, లేదంటే దేవతల ఆశీర్వాదాలు, ఇటువంటివన్నీ వాటి పట్ల ఆసక్తి లేకుండా చాలా చాలా కష్టం. ఎవరు కూడా ధనాన్ని వదిలిపెట్టుకోలేడు, ఎవరు కూడా మంచి పదవి పేరుని వదిలిపెట్టుకోలేడు, నాకు వద్దు అని వైరాగ్యం చెప్పలేడు. దాన్ని భారీగా మనం మాటపూర్వకం చెప్పినా మనసు వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది, అరే వదిలిపెట్టేస్తున్నానేమో. కానీ అదే విషయాన్ని భరతుడు భరత మహారాజు తన యొక్క 100 మంది కుమారులతో చెప్తున్నాడు, ఈ కనిపించే ప్రపంచ పట్ల ఆసక్తి కలిగి ఉండదు, ఈ రాజ్య సంపద పట్ల, అందమైన భార్య పట్ల, లేదా భోగాల పట్ల మీరు ఆసక్తి కలిగి ఉండాలి. మీరందరూ కూడా ఆ దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ భక్తి స్థాయిలో నిమగ్నం ఉండేవాడే మీ జీవితం ధన్యమవుతుంది, మరి ఇతర వల్ల కాదు అంటూ చెప్తూ ఒక మంచి ఉదాహరణ చెప్తా ఉన్నాడు. మనం చేతికి మనం నిజమైన సేవ చేసినట్టయితే అది శరీరానికి సహకరిస్తుంది, కానీ చేతి యొక్క నేడుకు మనం సహాయం చేసినట్టే, చేతి యొక్క నేడుకు మనం తాపత్రపడినట్టే, దాన్ని ప్లీజ్ చేయాలని ప్రయత్నం చేస్తే నిజమైన చెయ్యే సాటిస్ఫాక్షన్గా ఉండదు అంటే ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు. అందులో మనం ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది భగవంతుని ఆధ్యాత్మిక ప్రపంచానికి నేడువంటిది. ఈ నేడువంటి ప్రపంచం పట్ల మన ఆసక్తి కలిగి ఉండి దీన్ని సంతృప్తిపరచని ప్రయత్నం చేస్తే మనం ఎప్పటికీ ఆనందకరం ఉండలేం, అది చాలా కష్టం, తీవ్ర ప్రయాస, కానీ మనకు ఎటువంటి సంతృప్తి లేదు. దీనికి చిన్న కథ తీసుకున్నట్టయితే ఒక గ్రామంలోని ఒక గాడిద పెంచే ఒక యజమాని, ఆ యజమానికి ఒక అందమైన కూతురు కూడా ఉంది. అయితే ఆ గాడిద కంచే ఇతర గాడిదలన్నీ కూడా ఈ యొక్క గాడిద చెప్పాయి, ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా, ఆ యజమాని పెట్టి ఎంత గడ్డి కోసం నువ్వు ఉదయం రాత్రి కూడా పనిచేస్తున్నావు, ఎందుకు మాతో పాటు అలా అడవిలోకి వచ్చినట్టయితే హ్యాపీగా మనం జీవించవచ్చు కదా, ఎందుకు ఒకరి దగ్గర జీవిస్తూ ఉన్నావు అని ఆ గాడిదని అడిగాడు. అప్పుడు గాడిద చెప్పింది, ఓ పిచ్చి మాతో నీకేం తెలుసు, ప్రతిరోజు కూడా మా యజమాని ఆ కూతురు తిడతా ఉన్నాడు. ఏమని? ఎందుకంటే మా ఆ యజమాని కూతురు ఆ యజమాని మాట వినట్లేదు అన్ని ఉంది. ఒకసారి నేను స్వయంగా విన్నాను, నువ్వు కానీ ఎట్లా అడి అల్ల పనులు చేసావంటే గాడిద గది పెంచేస్తానని చెప్పాడు. నీకు ఇష్టం వచ్చిపోవు, నేను కానీ నీతో వచ్చేస్తే ఆ మంచి అవకాశం కోల్పోతానే, నీకు ఉద్దుందా? అప్పుడు ఈ గాడిద ఎక్కడైనా మనుషులు తీసుకుని గాడిద పెంచేస్తారా, కానీ పిచ్చి గాడిద అనుకుంటుంది యజమాని కూతురు వివాహం జరుగుతుందని. సిమిలర్లీ ఈ మెటీరియల్ వరల్డ్ లో కూడా మనం కూడా ఏదో రేపు ఆనందం పొందేశాను, వచ్చే నెల ఆనందం పొందేశాను, వచ్చే సంవత్సరం ఆనందం పొందేశాను, ఇదిగో అదిగో అంటూ మనం పగలు రాత్రి పనిచేస్తా ఉన్నాం. నో యూజ్, ఏం ఫలితం పొందట్లేదు, నిరంతర శ్రమ కానీ ఆనందం కానీ సంతృప్తి కానీ మనం దొరకట్లేదు. ఇది మన యొక్క ఇల్యూజ్, అంటే అజ్ఞానం అని మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఈ యొక్క విషయాల పట్ల మనం ఎంతగా ఆతృత పడుతుంటామో, ఆశపడుతుంటామో, అంతగా మనం ఈ భౌతిక పనులు ఎరుగుకుంటామని కానీ మనం దాన్ని బయటపడడం అనేది చాలా కష్టం. అందులో ఎప్పుడు మనం అటువంటి వినయమైన స్థాయిని పొందామంటే, నేను అందరికన్నా తక్కువని, నాకన్నా అందరూ ఉన్నతులు అనే భావన మనం కలిగినప్పుడే మనం నిజమైన వినయాన్ని ప్రదర్శిస్తున్న వాళ్ళము అనే విషయం గమనించాలి. అటువంటి వినయస్థాయిని మనం పెంపొందించుకోవాలంటే మనకి ఈ కలికాలలో ఇవ్వబడిన గొప్ప పద్ధతి ఈ హరే కృష్ణ మహామంత్రం. ఈ హరే కృష్ణ మహామంత్రం నిరంతరం ఎప్పుడైతే మనం జపము సంకీర్తన ద్వారా మనం కొనసాగిస్తామో, మన హృదయాంతలో మనం యజమానిని నేను భోగించేవాడిని అనే భావన తొలగించి, నేను యజమాని కాను, నేను సేవకుడిని, నేను భగవంతుని యొక్క వినయపూర్వకమైన దాసుడిని అనే భావనకు వర్తిస్తుంది. అది మన యొక్క సాధన పట్ల, లేదా మనం కృష్ణ చైతన్యాల పట్ల తీసుకునే ఆ యొక్క తీవ్రమైన చర్యల పట్ల కర్తవ్యాల ద్వారానే మనం అటువంటి స్థితిని పొందగలుగుతాం. అందులో మనం భక్తి జీవితం ఆచరిస్తూ మనందరూ కూడా ఈ హరికృష్ణ మహామంత్రం తీవ్రతగా ఆచరిస్తూ, లేదా జప సంకేతంలో మనం తీవ్రంగా వెలగడం ద్వారా మన హృదయాంతం పేరుకుపోయిన అన్ని రకాల కర్మిషాలు దుర్గుణాలను కూడా పూర్తిగా తొలగి ఈ బాసుభావం నుంచి మనం దాసుభావం రాగలుగుతాం. దాసుభావానికి వచ్చిన తర్వాతే అప్పుడు మనం మనకన్నా అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం. మనం ఎంతవరకు బాసుభావం ఉంటామో మనకన్నా అందరూ తక్కువ వాళ్ళు అనుకుంటాం. ఇలాగ ఇంతకుముందు తరగతిలో కూడా చెప్పుకున్నాం, మనకి దీక్ష గురించి మనం దీక్ష తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క భక్తుడికి చివరి దాసు అని ఇస్తారు. కానీ మనం చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాం, లక్ష్మీపతి అని చెప్తాం. లేదా లక్ష్మీపతి అని దాసు అని ఎప్పుడు ఎవరు చెప్పమే, ఎవరు చెప్తాను, నేను ఎప్పుడు ఎవరు చెప్పలేదు దాసు అని లక్ష్మీపతి అని చెప్తాం. ఈవెన్ ఫోన్ చేసి చెప్పినా ఎవరైనా తలిపోయినా లక్ష్మీపతి అని చెప్తాను, కానీ నేను లక్ష్మీపతి గౌరదాస్ అని మాట్లాడడం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మనం యజమాని నేను భోగించేవాడిని భావన కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎవరు చివరి దాస్ అనే మాట చెప్పం. కానీ నువ్వు దాసుడువి, నువ్వు యజమాని కావు, భోక్త కావు అనే విషయం తెలియజేయడం కోసమే గురువు మనకి చివరి దాస్ అని ఇచ్చాడు. ఆ దాసన భావన మన నిరంతరం మన మనసులో పెరుగుతున్నప్పుడు ఎట్టు బస్సులో ఇతరులను మనకన్నా తక్కువవాడని చూడడం, మనకన్నా చాలా గొప్పవాడని చూస్తాం. ఎప్పుడైతే గొప్పవాడని చూస్తామో అప్పుడు ఆయన మాట వినడం కోసం కానీ ఆయన సూచన తీసుకోవడం కోసం కానీ ఆయన సేవ చేయడం కోసం కానీ మనం ప్రయత్నం చేస్తాం. అందుకే భక్తి జీవితాన్ని ఆచరిస్తాను మనం ఇతర వ్యక్తులతో అందరూ కూడా నేను చాలా చిన్నవాడిని, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను, నేను ఏ విధంగా సేవ చేయగలను, మీకు ఏ విధంగా సంతృప్తి పరచగలను అనే భావంతో మనం వెళ్ళినట్టయితే అప్పుడు ఆ భక్తుల మధ్య మంచి సంబంధాలు మెరుగుతాయి. అదేవిధంగా వైష్ణవ సమాజం అందరూ కూడా అభివృద్ధి సాధిస్తూ ఈ కృష్ణ చైతన్య ప్రచారం అందరూ గొప్ప విజయవంతం సాధించగలదండి ఒక విషయం. అందులో ఈ యొక్క ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఎవరైనా కావచ్చు, భక్తులైనా కావచ్చు, సాధారణ వ్యక్తి అయినా కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, వినయం అనేది ఖచ్చితంగా అవసరం. వినయం లేదంటే మనం భగవంతుని కృప పొందడం సాధ్యం కాదు. ఎంత గొప్ప స్థితి ఉన్నప్పుడు కూడా మనం వినయం కలిగి ఉంటే భగవంతుని కృపని చాలా సులభంగా పొందగలుగుతాం అండి. ఈ యొక్క శ్లోకం నుంచి నేను అవగాహన చేసుకుంది. ఇందులో నా యొక్క సాస్కారం కన్నా సాత్సకారం కన్నా కొన్ని పదాలు చెప్పుండొచ్చు, దయచేసి ఆ పొరపాటు మన్నించండి. ఏమైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు, లేదా కామెంట్ ఉంటే చేయొచ్చు, సందేహం ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. జయ శ్రీ శ్రీ రాఘవన్ భగవాన్కి, శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి గౌర ప్రేమ అండి.